शिवशिवेति वा भवभवेति भवेति भवेति वा हरा हरेति 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 वा भज मनः शिवमेव निरन्तरम् शिवाय गुरवे नमः श्री विष्णुरूपाय नमः शिवाय ప్రొక్కిన వరమీని వెల్పు మోహరమున తా నెక్కిన పారెడి గుర్రము గ్రక్కున విడువంగ వలయు గదరాసమతి అనేటువంటి ఒక స్వార్థపర లోకరీతి ఉంది కదా. అందుకు ముఖ్యము వరం ఇవ్వాల్సిందే అన్నాడు గౌతముడు. శాస్త్రవేత్త ధర్మసూత్రకర్త గౌతముడు సామాన్యుడు కాడు, మహాత్ముడు. తలచుకుంటే చాలు ధన్యులు అని చెప్పుకున్నాం కదా. అందుకు ఆ గౌతముడు గరిక పోతలు తీసుకుని ఆ గోవుని అలా అదిలించాడు. అదేం చిత్రము, ఆ గోవు అక్కడే మరణించింది. ఎందుకంటే చిత్రమైన గోవే అది, మామూలు గోవు అయితే మరణించదు. మాయతో వచ్చిన గోవు గనుక అక్కడికక్కడ మరణించిందిట. మరణించిన వెంటనే వణికిపోయాడు ముందు గౌతముడు. ఎందుకంటే గోవుని కొట్టడమే పాపము, గోహత్య మహాపాపం. గోవుకి హత్య జరిగితే చూస్తే పాపం, గోహత్య జరిగే చోటు అది పరమ పాపక్షేత్రం. అది పుణ్యక్షేత్రమైన భారతదేశంలో గోహత్య జరగరాదు నేనాటి నుంచే చెప్పారు. జరిగితే అరిష్టాలని అక్కడే ఉంటాడు, దేవతలు కూడా రారు. దేవభూమి అయిన భరత భూమిని గోహత్యతో మళ్ళీ మనం పాపక్షేత్రంగా చేసుకుంటున్న రోజులు వచ్చేసాయి. ఈ సమయంలో ఈ కథ గురించి తలంచుకునేనా మనం మళ్ళీ జాగ్రత్త పడడానికి మన ప్రయత్నాలు మనం చేయాలి. ఇక్కడ తన ప్రయత్నం లేకుండా గోవు మరణించింది. ఎప్పుడో భయపడిపోయాడు గౌతముడు. ఉళ్ళంతా చెమట్లు పట్టేసేట దుఃఖం, పాపం చేసేనే అనే బాధ. ఇలా ఉండగా దూరం నుంచి మునులందరూ పరిగెత్తుకొచ్చారు, కుటుంబాలు తెలిసారా, ఆహాకారాలు చేసుకుంటూ వచ్చారు. ఎంత పని చేశావు గౌతమ, ఎంత పని చేశావు, గోహత్య చేసేసావు ఇక్కడ. ఎందుకంటే ఈయన్ని తిప్పి ఇక్కడ నుంచి పంపించేద్దామంటే నెపం కనిపించట్లేదు వాళ్ళకి. ఇప్పుడు దొరికింది నెపం ఇక్కడ. ఈ నెపాన్ని తీసుకున్నారు. ఎప్పుడైతే ఈ గొడవ విన్నదో అహల్య ఆశ్రమం నుంచి పరిగెత్తుకొచ్చినది, శిష్యులు కూడా పరిగెత్తుకొచ్చారు. అందరూ గౌతముడి చుట్టూ చేరారు. అహల్య కన్నీరు మున్నీరుగా ఏడుస్తోంది, గోహత్య జరిగిపోయింది పుణ్యభూమిలో. ఇదంతా కూడా మునులు చూస్తూ ఇది మేము చేసిన హోమ ప్రభావమైన మనసులో అనుకుని, నీ ముఖం చూడకూడదు, గోహత్య చేసిన వాడి ముఖం చూడకూడదు, ముఖన్న దర్శనీయంతే గమ్యతాం గమ్యతామితి, ఇక్కడి నుంచి పో, ఇక్కడి నుంచి పో అన్నారు. అంతేకాదు నువ్వు ఇక్కడ ఉంటే ఏం జరుగుతుందో సుమా. యావదేవాశ్రమ మధ్యేత్వం తావదేవ హవిర్భుజ పితరశ్చా నఘుణ్ణంతి హ్యస్మద్దత్తం హికించనా. నువ్వు ఇక్కడ ఎంతసేపు ఉంటావో అంతసేపు దేవతలు రారు, పితృదేవతలు రారు. వాళ్ళు రాకపోతే మా బ్రతుకులేక పొద్దున్న పొద్దుట్ నుంచి నిత్యనైమిత్తిక కర్మలు చేసుకుంటున్నామంటే దేవతలకి పితృదేవతలకి కర్మలు చేస్తున్నామని. దేవతలకి పితృదేవతలకి కర్మలు చేయాలంటే వాళ్ళు రావాలి. గోహత్య జరిగే చోట, పాపాత్ములు తిరిగే చోట దేవతలు పితృదేవతలు రారు. కనుక మేము చేసే యజ్ఞాలు వృధా అయిపోతాయి. యజ్ఞాలు వృధా అయితే లోకానికి క్షేమం కాదు. కనుక యజ్ఞాలు భంగం కలగకుండా ఉండడానికి నువ్వు ఇక్కడి నుంచి వెళ్ళిపో. తస్మాత్ గచ్చామ్యత, ఇక్కడి నుంచి ఎక్కడికైనా వెళ్ళిపో, కానీ మా కంటికి కనబడుకు. ఎలా వెళ్ళాలి, పరివార సమన్విత, నీ కుటుంబంతో నీ శిష్యులతో సహా వెళ్ళిపో. ఎందుకంటే యజమాని చేసిన పాపం ఇంటంతటికీ అంటుకుంటుంది కనుక మీ కుటుంబం అంతా కలిసి వెళ్ళిపోవాలి. విలంబం కురునైవత్వం ధేనుహన్ పాపకారక, ఓరి గోహత్య చేసిన వాడా పాపాత్ముడా ఆలస్యం చేయకు వెళ్ళిపో, నీ వల్ల మా పుణ్యాలు పోతాయి అంటున్నారు. చూడండి కృతజ్ఞత అనేది మహాదోషం, అది చేస్తున్నారు వాళ్ళు. ఆయన వల్ల నీళ్లు పుట్టాయి, నిప్పు పుట్టింది, అన్నం దొరికింది, ఆయనకే అసలు పెడుతున్నారు వాళ్ళు. చూడండి ఇది దుర్మార్గం అంటే కృతజ్ఞత అనేటటువంటిది. ఇంత గించిన మహాపాపం ఉంటుందా, అది చేశారు వాళ్ళు. ఇత్యుక్త్వాచతే సర్వం పాషాణై సమతాడయన్, అంతేకాదు వెంటనే ఆ చేతికి అందిన రాళ్ళు తీసుకుని విసేరారు అహల్య మీద, గౌతమి మీద. ఇక అక్కడ స్త్రీలందరూ కూడా ముందు నుంచి మిమ్మల్ని చూస్తూనే ఉన్నాం, మీరు ఎలాంటి కిరాతకులని మాకు ముందు నుండి తెలుసు, అందుకే మీ ప్రవర్తన ఇలా ఉందని సూటిపోటి మాటలు అనడం మొదలుపెట్టారు. ఇంతటికీ కారణమైనటువంటి గృహిణీమ తల్లు వ్యధాం దదురుతి వాస్మై త్వహల్యాంచ దురుక్తివిహి, దురుక్తులతో చెడ్డ మాటలతో నిందించడం మొదలుపెట్టారు అహల్యాదేవి. ఎప్పుడైతే ఇలా జరిగిందో క్షమించండి నేను దూరంగా వెళ్తానని క్రోశుడు దూరం వెళ్ళిపెట్టాను. వెళ్ళిపోయి అక్కడ పశ్చాత్తప్తుడై వణికిపోతూ చిదిగిపోతూ ఉంటూ ఒకరోజు దూరంగా ఒక చెట్టు నీడ నిలబడి అక్కడి నుంచి అరిచి ధన్యాత్ములు దయాత్ములైన మహర్షులారా నా మాట వినండి అని పిలిచాట. పిలిస్తే మునులందరూ బయటకు వచ్చారు. నేను గోహత్య చేసిన పాపంతో పశ్చాత్తప్తుని అవుతున్నాను, ప్రాయశ్చిత్తం ఏమిటో మీరే నాకు చెప్పండి అని అన్నాడు. చూశారా, గౌతముడికి తెలియదు ఆ ప్రాయశ్చిత్తం. ధర్మసూత్రాలన్నీ రచించాడేమో కానీ ప్రాయశ్చిత్త అనుకున్న విధి ఏమిటి అంటే, తనకు ఎన్ని తెలిసినప్పటికీ ధర్మవేత్తలైన పండితుల వద్దకు వెళ్ళి నేను ఈ పాపం చేశాను దానికి నివారణ ఏమిటి అని అడిగి తెలుసుకోవడం విధానం. అది సంప్రదాయం అన్నమాట. అంత వినయ సంపన్నుడు ధర్మపరాయణుడు గౌతముడు గనక ఆయన ఆ చెట్టు కింద నిలబడి అడిగితే వాళ్ళు వెంటనే చెప్పారట, త్రివారం పృథివీం సర్వాం క్రమ పాపం ప్రకాశయన్, మూడు మార్లు ఈ భూమినంతటి ప్రదక్షిణ చేయు నీ పాపాన్ని చెప్పుకుంటూ, అప్పుడు నీకు పాపక్షయమవుతుంది. లేదా మాసవ్రతం శతమేకోత్తరం గిరి ప్రదక్షిణం, నెల రోజుల పాటు నిరాహారివై ఈ పర్వతం మొత్తాన్ని బ్రహ్మగిరి అని ఏదైతే అక్కడ ఉందో ఆ బ్రహ్మగిరిని 101 మార్లు ప్రదక్షిణ చేయి. ప్రదక్షిణ చేసి ఇక్కడ పార్థివలింగాన్ని పూజించు. ఎన్ని కోటి పార్థివలింగాలు! పార్థివలింగాలు అంటే మట్టితో శివలింగాలు చేసి పూజించాలి. అలాంటి కోటి పార్థివలింగాలను పూజించు. దేనితో తెలుసా? గంగాజలంతో పూజించాలి. అంతేకాదు మళ్ళీ 11 సార్లు ప్రదక్షిణ చేయాలి, చేసి వచ్చి మళ్ళీ అర్చన చేయాలి. ఇలా చేస్తే అప్పుడు నీ పాపం పోతుందని చెప్పారు. సరే, ఆ విధంగానే ఆయన 101 మార్లు గిరి ప్రదక్షిణ చేసి పార్థివలింగాలు చేసి స్వామివారికి దొరికిన జలంలో గంగని భావన చేసి అభిషేకం చేశాడు. ఎందుకంటే ఈయన చేసినటువంటి కృషితో నీరు ఆ ప్రాంతం అంతా లభిస్తోంది ఇప్పుడు. తద్వారా అభిషేకం చేసి మళ్ళీ 11 మార్లు ప్రదక్షిణ చేసి వచ్చి కూర్చొని ఆ శివలింగాల ముందు ధ్యానంలో కూర్చున్నాడు ఆయన. ఆ హృదయంలో జ్యోతిర్మయమైనటువంటి శివలింగాన్ని ధ్యానం చేస్తున్నాడు. ఆ జ్యోతిర్మయమైన శివలింగం క్రమంగా ఆయనకి మంగళకరమైనటువంటి రూపంతో సాక్షాత్కరించింది. స్వామి, నిన్ను గంగతో అభిషేకం చేయాలనుంది. గంగ ఎక్కడి నుంచి తెస్తాను స్వామి? ఈ దక్షిణ దేశంలో ఉన్న నేను, నువ్వే ఇవ్వాలి గంగని. ఎందుకంటే నువ్వు భూమి మీదకు వదిలింది ఒక్క పాయ మాత్రమే, మిగిలిన గంగ అంతా నీ శిరస్సు మీద ఎప్పుడు ఉంది కదయ్యా. ఆ గంగ నువ్వే ఇవ్వాలి నాకు. నీవిచ్చిన గంగతో నీకే అభిషేకం చేయాలి కదా స్వామి. నీకు అభిషేకం చేయడానికి నేను ఎంతవాణ్ణి? నిత్య శుచివైన నీకు నేను అభిషేకం చేయడమా? గంగజర నిత్య స్నాత, గంగజర నిత్య స్నాత, నిత్యశుద్ధుడైనటువంటి శివునికి అభిషేకం చేసుకున్న పుణ్యం కావాలి. నా చేతులతో నీకు జలాన్ని వేయాలి అని ధ్యానం చేస్తున్నట్ట. ఎవరు గతి, ఎవరు గతి, ఎవరి గతి? ఈ పాపాత్ముడికి ఎవరు గతి? గోహత్య చేసిన పాపం నుంచి పోగొట్టే గతి నువ్వు ఒక్కడవేయా. నా పాపాలన్నీ పోగొట్టేటువంటి వాడవు నువ్వు ఒక్కడివి. పైగా ఆశుతోషుడివి నువ్వు. ఆశుతోషుడు, ఆశు అంటే వెంటనే, తోషుడు అంటే సంతోషించేవాడ, వెంటనే సంతోషించేవాడు ఎవడంటే శివుడు. పిలిచిన వెంటనే పలుకుతాడు, సులభ ప్రసన్నుడు. స్వామి అడిగిన వెంటనే అనుగ్రహిస్తాడు, పిలిచిన వెంటనే పలుకుతాడు. కానీ అర్థం మాత్రం సులభం కాబట్టి అది విశేషం. శివుడు అర్థం చేసుకోవడానికి ప్రయత్నిస్తే మాత్రం అంత తేలిగ్గా అర్థం కాడు, అనుగ్రహించడం మాత్రం తేలిగ్గానే అనుగ్రహిస్తాడు. చూసారా విశేషం? అది ఆయన యొక్క విశేషం. అందుకే పుష్పదత్తుడు అంటాడు, తవ తత్వం న జానామి కిదృశోసి మహేశ్వర యాదృశోసి మహాదేవ తాదృశాయ నమో నమః. స్వామి, నీ తత్వం ఎలాంటిదో నాకు తెలియదయ్యా. నీ తత్వం ఎలాంటిదో అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడంతే. నీ తత్వం ఎలాంటిది అని చెప్పి వర్ణించడం కాదు, ఎలాంటిదో నీ తత్వం అలాంటి తత్వానికి నమస్కారం అన్నాడు. అంత బాగా చెప్పారు చూడండి. అటువంటి అపార మహిమా సముద్రుడు శివుడు అంటే ఎవరండి అంటే చెప్పడం నాకు చేత కాదండి అని మాట వస్తుంది. ఎవరికి? సరస్వతీదేవికే వల్ల కాదు, ఆ తల్లే చెప్పలేదు. సమస్త వాక్కులకి తల్లి అయిన సరస్వతి చెప్పలేదు, వేదాలు చెప్పలేవు శివతత్వాన్ని పూర్ణంగా. శివ అనుకో బాగుపడతావని మాత్రమే చెప్పగలదు, కానీ ఎంత చెప్పినా అందనటువంటిది. ఎతో వాచో నివర్తంతే అప్రాప్య మనసా సహ, మనసుకి మాటకి అందనిద మహాదేవతత్వం. ఆ తత్వాన్ని భావన చేస్తున్నాడు. ఎవరయ్యా నాకు దిక్కు అంటే, క్షీరాంభోనిధి మంతనోద్భవ విషత్ సంరయ్యమానాన్ సురాన్ బ్రహ్మాదీ నవలోక్య కరుణయా హలాహలాక్షం విషం నిశంకం నిజలీలయ కబళయం లోకాన్ రక్షాదరాత్ ఆర్తత్రాన పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. ఆర్తత్రాన పరాయణుడైన గంగాధరుడే నాకు గతి అన్నాడు. ఆయన లక్షణం ఏమిటి? ఆర్తత్రాన పరాయణుట, ఆర్తుడై అంటే బాధితుడైనటువంటి వాడు. శివా నీవే గతి అంటే త్రాణపరాయణ, వాడిని రక్షించడానికి ఉన్నట్ట సిద్ధంగా. అందుకే శివుడు ఏ క్షేత్రంలో వెలిసినా ఆ పెట్టుకున్న పేరులో తన అనుగ్రహం చూపిస్తుంటాడు అని చెప్పుకున్నాం. అందుకే ప్రణతార్థిహరుడు అని దక్షిణ క్షేత్రంలో ఉన్నాడు ఒక పేరుతో ఆయన పేరు. ఆయన పేరేంటి? ప్రణతార్థిహరుట. ప్రణత అంటే నమస్కరించిన వారి యొక్క ఆర్తిని హరించేవాడు కనుక ప్రణతార్థిహరుడు. ఆయన హరుడు ఆయన పేరు. అన్ని హరించడమే లక్షణం. నీకు దిగులుందా? హరించేస్తాను. నీకు బాధ ఉందా? హరించేస్తాను. నీవు కాని అజ్ఞానం నీ దగ్గర చాలా ఉంది, దాన్ని హరించేస్తాను. అన్నీ హరించి నేను ఒక్కడనే మిగిలి ఉంటాను అంటాడు ఆయన. అన్నీ హరించి తానొక్కడు మిగిలేవాడు హరుడు. అన్నీ హరించుకుపోయినా తాను హరించుకుపోనివాడు హరుడు. అది అటువంటి హరుడు ఆ పరమేశ్వరుడు. అందుకే త్యాగరాజస్వామి అంటారు, ఇలలో ప్రణతార్థి హరుడను పేరెవడిరే, శంకరుడని నీకు పేరు ఎవరిడిరే? ఎవరు పెట్టారయ్యా నీకు ఇంత చక్కటి పేరు? ప్రణతార్థి హరుడవని శంకరుడవని పేరు పెట్టారే నీకు. ఎంత చక్కటి పేరు పెట్టారయ్యా, నీ లక్షణానికి తగ్గ పేరు. వాళ్ళు పేరు పెట్టడం వల్ల ఈ లక్షణమా, ఈ లక్షణం వల్ల ఆ పేరా? ఆ పేరు చాలయ్యా మాకు అన్నాడు. ఇలలో ప్రణతార్థి హరుడనుచు పేరు ఎవరిడిరే, శంకరుడని. ఆయన ప్రణతార్థి హరుడు, శంకరుడు. శం అంటే శుభం, శాంతి. శుభమును, శాంతిని, సౌఖ్యాన్ని కరుడు అంటే ఇచ్చేవాడు. సర్వజనులకి ఆయన ఇచ్చేది ఏమిటంటే శుభము, శాంతి. అవి తప్ప ఆయన దగ్గర ఏళ్ళు. శుభము, శాంతి, క్షేమము ఇవే ఇస్తాడు ఆయన. కనుక శంకరుడు, ప్రణతార్థిహరుడు అంటే ఆయనే. అందుకే ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి అంటున్నాడు గౌతముడు. ఉదాహరణ చూపిస్తున్నాడు. ఆర్తత్రాణ పరాయణం అంటే కొత్తగా కాదయ్యా, నీ లక్షణం అది. అలనాడు దేవదానవులందరూ క్షీరసాగరాన్ని మథనం చేస్తూ ఉంటే భయంకరమైన హాలాహలం పుట్టుకొచ్చింది. అది పుట్టుకొచ్చినప్పుడు ఎక్కడి వాళ్ళు అక్కడే పనిని విడిచిపెట్టేశారు. రాక్షసులు ఆ వాసుకు యొక్క తోకను విడిచిపెట్టి, రాక్షసులు ఆ వాసుకు యొక్క ముఖాన్ని విడిచిపెట్టారు, దేవతల తోకను విడిచిపెట్టారు. అందరూ ఎక్కడి వాళ్ళు అక్కడ విడిచి పరిగెత్తారు. ఎక్కడికి పరిగెత్తినా విషం క్రమంగా వ్యాప్తి చెందిపోతుంది. ఆ సమయంలో క్షీరాంభో నితి మంతనుద్ధవ విషాత్ సంభ్రహ్యమానాన్ సురాన్, ఆ పరిగెడిపోతున్న వాళ్ళందరినీ చూశాడు ఆయన. ఎవరు? శంకరుడు. ఆయన ఒక్కడు జాలిగా చూశాడు. కరుణయా దయతో చూసి హాలాహలాక్షం విషం, హాలాహలం అనేటువంటి విషాన్ని నిశ్శంకం ఏమాత్రం సందేహం లేకుండా నిలబడ్డట. ఆయన స్థానుడు గనక ఎటువంటి ఉపద్రవానికైనా నిలబడగలిగేవాడు ఆయన ఒక్కడే. కనుక నిశ్శంకం నిజలీలయా ఉజ్వలంగా నిల్చున్నాడు, హుంకరించాడు. ఆయన హుంకరింతకి ఆ విషమంతా భయపడిపోయి నేరేడు పడ్డంత అయిపోయి ఆయన చేతిలోకి వచ్చేసింది. ఆ విషయాన్ని కబళించాడు, కబళించి కంఠంలో పెట్టి దాచుకున్నాడు ఆయన. అటువంటి స్వామి ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి, అటువంటి దయామయుడు. అలాగ విషాన్ని పానం చేసి లోకాన్ని రక్షించాడు. అంతేకాదు, లోకాన్ని రక్షించడానికి మరో పని కూడా చేశాడంటున్నాడు గౌతముడు. అదేమిటంటే గంగం వేగమవప్యమాన్య విబుధై సోఢుం పురాయాచితో దృష్ట్వా భక్త భగీరథేన వినతో రుద్రో జటామండలి కారుణ్యాదవనీతలే సురనది మాపూరయన్ పావని ఆర్తత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. గంగం వేగమవాప్య, భగీరథుడు గంగ కోసం తపస్సు చేస్తే వియద్ విష్ణు పదమని ఆకాశ పదం నుంచి దిగి వస్తోంది గంగ. ఆ మహావేగంతో కానీ గంగ దిగితే ఈ పృథ్వీ గతి ఏమవుతుందో. అది భగీరథుడిని అనుగ్రహించడానికి గంగ రావాల్సిందే, కానీ పృథ్వీకి, పృథ్వీని కూడా అనుగ్రహిస్తుంది కానీ అలా అనుగ్రహిస్తే పృథ్వీకి ప్రమాదం అంత మహావేగంతో దిగితే. కనుక అంత మహావేగంతో దిగుతున్న గంగకి అడ్డుకట్ట వేసి ఎంత వేగంతో దిగితే పృథ్వీకి రక్షణ తెలియాలి అంటే విశ్వేశ్వరుడికి ఒక్కడికే విశ్వం పట్ల పడుతుంది. అందుకే ఇంత విశ్వాన్ని రక్షించడానికి ఆయన వెంటనే కటి మీద రెండు చేతులు ఉంచుకుని తన వ్యోమకేశాలను, ఆకాశ కేశాలని పరచి నిలిపాడు. దానిపైన గుభిల్లుమని దూకె తిరుగుళ్ళ గంగ, తిరుగుళ్ళు తిరుగుతున్నటువంటి ఆ గంగ సడులతో, సుడులతో, వడులతో, జడులతో తిరిగి వచ్చి ఆ శివుని యొక్క జటాటవిలో పడిందిట. అది సామాన్యమైన జడ, వ్యోమకేశం, జ్యోతిర్మండలం, ఆకాశ మండలం అంతా విస్తరించిన జటాజూటం. దానిని క్రమంగా బంధించాడు ఆయన. బంధించి చాలా కాలం అక్కడే దాచివేశాడ. భగీరథుడు, అయ్యో ఇంత తపస్సు చేస్తే స్వామి ఈ పని చేసావా అంటే నీ క్షేమం కోసమేనయ్యా, ఆ తూకుడు తగ్గితే పంపాలి లోకానికి అన్నాడు ఆయన. ఆ గంగమ్మ క్రమంగా పరవళ్ళ గంగ కాస్త ఒదిగి 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 పతి శిరసున స్థిరపడింది. స్థిరంగా ఉన్న తర్వాత ఒక్క పాయని పంపించట. అలా వచ్చింది గంగ. ఇది చేసిన వాడు ఎవడు? అర్థత్రాణ పరాయణ సభగవాన్ గంగాధరో మే గతి. గంగాధరా పిలిచాడంతే, ఎందుకంటే ఇప్పుడు ఆ గంగాధరుడితో నీకు పని, గంగ కావాలి. చూసారా, ఇంత స్థితిలో కూడా లోకానికి నీరు కావాలని తపడుపడుతున్నాడు గౌతముడు. అది ఇక్కడ విశేషం గమనించండి. ఇంత స్థితిలో తన పాపం తాను కడుక్కోవడానికి ప్రయత్నిస్తూనే లోకానికి నీరు కావాలి అనే తపనుందా? తపన అలా గౌతముడు వద్ద ఉంది. అది ఇక్కడ విశేషంగా గమనించవలసింది. అందుకే వసంత వల్లోకహితే చరంత, నిత్యము లోకోపకారం కోసం తిరిగేటువంటి మహాత్ములు ఇలాగే భావన చేస్తారు. అందుకే గంగాధరుడు నాకు గతి, గంగాధరుడు నాకు గతి అంటున్నాడు ఆయన. అంటే శివుణ్ణి ఎన్నో పేర్లు ఉన్నాయి, గంగాధరుడు ఎందుకు పిలవాలి? ఆ గంగ వస్తే నా పాపం కడుక్కుపోతుంది ముందు, తర్వాత పృథ్వీకి క్షేమం. గంగ తగిలితే సర్వపాపాలు పోతాయి కదా, అందుకోసం అనమాట. అందుకే శివుణ్ణి ఏ పేరుతో పిలిచామని, ఒక్కొక్క పేరుతో వైద్యనాథ అని పిలిచామనుకోండి రోగాలు పోతాయి, అది విశేషం. ఇలా ఒక్కొక్క పేరుతో దక్షిణామూర్తి అని పిలిస్తే వెంటనే జ్ఞానాన్ని ఇస్తాడు, మృత్యుంజయ అని పిలిస్తే అపమృత్యు బాధ పోగొడతాడు. ఇన్ని పేర్లు ఎందుకు పెట్టుకున్నానంటే ఇన్ని రకాలుగా అనుగ్రహిస్తానని చెప్పడానికి అంటాడు స్వామి. ఇన్ని పేర్లతో మనల్ని అనుగ్రహిస్తున్నాడు అనమాట ఆ పరమేశ్వరుడు. అందువల్లనే ఇప్పుడు గంగాధరోమే గతి అనగానే వెంటనే సాక్షాత్కరించేట. ఎలా కనబడ్డాడంటే, ఏవం కృతే తుర్షిణా సస్త్రీకేన ద్విజా శివ ఆవిర్బభూవ శివ ప్రసన్న సగణస్తదా. ఆ కనబడడం కనబడడం అహల్య గౌతములకి, వాళ్ళ శిష్యులకి అందరికీ సాక్షాత్కరించాడు ఆ బ్రహ్మగిరి మీద. ఆ సాక్షాత్కారం ఎంత దివ్యమైన సాక్షాత్కారం అంటే, స్థవైర్ బ్రహ్మాదీనా జయ జయ వచోభిర్నియమినా గణానాం కేళీభిః మదకల మహోక్షస్య కకుది స్థితం నీలగ్రీవం త్రినయనం ఉమాశ్లిష్ట వపుషం కదా త్వాం పశ్యేయం కరధృత మృగం ఖండపరశుం అంటారు ఆదిశంకరులు శివానందలహరిలో. ఎప్పుడిస్తావయ్యా ఇలాంటి దర్శనం నాకు అంటారు. ఎలాంటి దర్శనం అంటే, స్థవైర్ బ్రహ్మాదీనాం, ఒకవైపు బ్రహ్మాది దేవతలందరూ కలిసి నిన్ను స్తోత్రం చేస్తుంటే, మునులందరూ మరొక వైపు పంచాక్షరాది దివ్య రుద్రమంత్రాలను పఠిస్తూ ఉంటే, ప్రమదగణములందుడు సందడి చేస్తూ ఉంటే, ఆ మధ్యన ఉత్తుంగమైన మూపురంతో నిలిచి ఉన్నటువంటి ధవళవర్ణంతో బంగారు శృంగాలతో ప్రకాశిస్తున్న వృషభవాహనంపై ఇరువంకల గణపతి కుమారస్వామి కొలుచుకుంటూ ఉండగా, స్థితం నీలగ్రీవం నీలకంఠంతో త్రినయనం మూడు నేత్రములతో ఉమాశ్లిష్ట వపుషం ఆ తల్లి ఉమాదేవి అంకమునందు ప్రకాశిస్తూ ఉండగా ఉన్నటువంటి స్వామిట, కదాత్వాం పశ్యేయం కరధృత మృగం ఖండ పరశు. ఒకవైపు చేతిలో జింకని మరొక వైపు పరశువుని ధరించి ఎప్పుడూ చెదరకుండా ఆ పెదవుల మీద వెలుగుతున్న చిరునవ్వుతో ఉన్నటువంటి సత్యశివ సుందరాత్మకమైన ఆ దివ్య శివ మంగళాకృతిని ఎప్పుడు చూస్తాను అనుకున్నాడు శంకరాచార్యుల వారు. ఆ మంగళాకృతిని గౌతముడు ఇప్పుడు ఇక్కడ చూస్తున్నాడు అనమాట. అంత దివ్య మంగళాకృతిని, ఏణం పాణౌ శిరసి తరుణోల్లాసమేణాంత ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి దృక్షు కారుణ్యలీలాం భూతిం పాలే స్మితమపి ముఖే గంగమంభక్కపర్దే బిభ్రత్ ప్రేమ్నా భువనమఖిలం శ్రీగిరీశ సపాయాత్. ఆ ఉన్న స్వామి ఎలా ఉన్నాడంటే, ఏణం పాణౌ, ఒక చేత్తో లేడిని పట్టుకున్నట్ట, ఏణం పాణం శిరసి తరుణోల్లాసమేనాంక ఖండం, ఆయన యొక్క జటాజూటంలో ఆ చంద్రలేఖ ప్రకాశిస్తున్నది, పెట్టని కిరీటంలాగా ఆ పసిడి రంగు జటాజూటం అల్లుకునుంటే దానిపైన చంద్రలేఖ ప్రకాశిస్తోందిట. శిరసి తరుణోల్లాసమేనాంక ఖండం పార్శ్వే వామే వపుషి తరుణి, ఆయన వామభాగమునందు జగజ్జన్ని చల్లని తల్లి ఉమాదేవి ప్రకాశిస్తున్నది. దృక్షు కారుణ్యలీలాం, ఆ కళ్ళల్లో దయ ప్రకాశిస్తుందిట స్వామి కళ్ళల్లో. దృక్షు కారుణ్యలీలాం భూతిం ఫాలే, ఆ ఫాల భాగమునందు విభూతి రేఖలు ప్రకాశిస్తూ ఉన్నాయి. స్మితమపి ముఖే, ముఖమునందు చిరునవ్వు ప్రకాశిస్తోంది. స్మితమపు ముఖే గాంగమంభ కపర్దే, ఆ జటాజూటం కపర్దమునందు గంగాదేవి ప్రకాశిస్తూ ఉంటే, బిభ్రత్ ప్రేమ్ణా భువనమఖిలం, సమస్త భువనమును తన ప్రేమతో పాలన చేసేటువంటి ఆ పరమేశ్వరుడు సాక్షాత్కరించాడు సపరివారంగా గౌతముని యొక్క పరివారానికి కనబడ్డాడు ఆ స్వామి. కనబడిన వెంటనే ఒళ్ళు పులకించిపోయింది దీనికి. నమస్తే నమస్తే మహాదేవ శంభో, నమస్తే నమస్తే దయాపూర్ణ సింధో, నమస్తే నమస్తే ప్రపన్నాత్మ బంధో, నమస్తే 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 మహేశ. తదా తత్ సుందరం రూపం దృష్ట్వా శంభోర్ మహాత్మన ప్రణమ్య శంకరం భక్త్యా స్తుతిం చక్రే ముదాన్వితం. ఆ సుందర రూపం, సుందరం అంటే శివుడే, అందుకే ఆయన పేరు సుందరేశ్వరుడు అన్నారు. మీనాక్షీదేవితో ప్రకాశించే సుందరేశ్వరుడు, ఆ తల్లి సౌందర్యమంతా మీనాక్షములోనే ఉంది. ఆ తల్లికి ఆవిడ త్రిపుర సుందరి అయితే త్రిపురాసుర సంహారకుడైన పరమేశ్వరుడు అత్యంత సుందరుడయ్యాడు. అందుకే సుందరం అనే మాట వేస్తున్నాడు వ్యాసదేవుడు ఇక్కడ. అది సత్యశివ సుందరమైనటువంటి శివస్వరూపం. దాన్ని చూసి ప్రణమ్య నమస్కరించి స్తుత్వా బహు ప్రణమ్యేశం బద్ధాంజలి పుటస్థిత, రెండు చేతులు దోజిలించి పులకించిన శరీరంతో ఆనంద బాష్పాలు రాలుతూ ఉండగా స్తోత్రాలు చేశాడు గద్గద కంఠంతో. చేసిన తర్వాత గౌతముణ్ణి ఏం కావాలి నీకు అని అడిగాడు. నిష్పాపిని చెయ్యవయ్యా అని అడిగట. చూసారా ఎంత గొప్ప విషయం అది, భగవంతుడు కనబడగానే నన్ను శుద్ధుణ్ణి చెయ్యు అని అడిగాడు. అది విశేషం. శుద్ధత కోసం పరితపించుకోవడమే నిజమైన సాధన, శుద్ధత కోసం. అంతేగాని ఏవో సిద్ధుల కోసం కాదు, ముందు శుద్ధి తర్వాత సిద్ధి. శుద్ధి లేని వాడికి సిద్ధి ఏమిటి? శుద్ధి కావాలి. ఆ శుద్ధి కావాలయ్యా, నేను పాపం చేశాను, పాపం పోవాలి. మామూలు పాపమా, మహాపాతకం చేశాను, ఆ పాపం పోవాలి. నువ్వు పాపివని ఎవడన్నాడయ్యా అన్నట్టు వెంటనే ఆయన. నువ్వు పాపమేమిటి? ధన్యోసి కృతకృత్యోసి నిష్పాపోసి సదామునే. నువ్వు సదా నిష్పాపివి అన్నాడు. ఇప్పుడు అప్పుడు కాదు, ఎప్పుడూ నిష్పాపివి, ఎప్పుడూ ధన్యుడివి, ఎప్పుడూ కృతార్థుడివి. పాపం ఎవరిదంటే ఏతే దుష్టహిక్కిలత్వంచ చాలితోసి కళాత్మవి, వాళ్ళు పాపాత్మలు. అంతేకాదు వాళ్ళను చూసిన వాళ్ళు పాపాత్ములు అన్నాడు. వాళ్ళ దర్శనమైతే చాలయ్యా పాపాత్ములు. వాళ్ళు నీకు ఉపద్రవం తెచ్చిపెట్టారు, వాళ్ళు దురాచారులు, కానీ నీదేం పాపం లేదయ్యా అని అన్నాడు. అంతేకాదు అక్కడ గుర్తుపెట్టుకో, అన్ని పాపాల్లోకెల్లా మహాపాపం కృతజ్ఞత అనేటువంటిది. ఆ కృతజ్ఞుణ్ణి చూస్తే మహాపాపం, వాడి దర్శనమే పాపం. వాడిని చూస్తే అప్పుడు సచాల స్నానం చేయాలి, ఉన్న వస్త్రాలతో ఉన్నట్లుగా స్నానం చేయాలి కృతజ్ఞుణ్ణి చూస్తే. కనుక ఏ తేషాం దర్శనాద్ అన్యే పాపిష్టాస్య భవంతు చ కృతజ్ఞాస్త తథా దాత నైతేషాం నిష్కృతి క్వచిత్. కనుక వాళ్ళకి నిష్కృతి ఉండదు సుమా అని చెప్తే వెంటనే అన్నాడు, నువ్వేమో వాళ్ళ పాపాత్ములు అంటున్నావు కానీ వాళ్ళకన్నా గొప్పవాళ్ళని కనబడట్లేదు అన్నాడు. ఎందుకంటే వాళ్ళు ఎంత గొప్పవాళ్ళు, ఎంత ధన్యాత్మనంటే ఋషిభిస్తైర్ మహేశాన ఉపకార కృతో మహాన్ యజ్ఞేవన్న కృతం తెస్తు దర్శనం తేకుతో భవే. స్వామి ఎంత వాళ్ళు ఉపకారికి అపకారం చేశారు నువ్వన్నావు కానీ నేను చేసిన ఉపకారం కన్నా గొప్ప ఉపకారం చేశారయ్యా వాళ్ళు. నేను వాళ్ళకి మహా అయితే నీళ్ళు ఇచ్చాను, ఆహారం ఇచ్చాను, వాళ్ళు నిన్నిచ్చారయ్యా నాకు, నిన్నిచ్చారు, నిన్ను చూపించారు, నాకు ఇంకేం కావాలి నాకు. కనుక వాళ్ళ ధన్యులు, వాళ్ళ పాదాలకి నేను నమస్కారం పెడుతున్నాను అని అడుగుతున్నాడు. యది ప్రసన్నో దేవేశ, నీకు ఇంకేం కావాలని అడిగాడు. చూసారా ప్రపంచానికి అంతటికీ అన్నీ ఇచ్చే శివుడు ఎదురుగా నిలబడి ఏం కావాలని అడుగుతున్నట్ట. ఎంత గొప్ప సన్నివేశం ఇది. శివుడు ఎదురుగా దాతగా నిలబడితే ఆ స్థితి ఎంత గొప్ప స్థితి. ప్రపంచానికి అన్నీ ప్రసాదించేవాడు. ఆ స్థితిని ఊహించుకుని శంకరాచార్య పరవశత్త అంటారు, అయం దానకాల స్వహం దాన పాత్రో భవానేవ దాత త్వరణ్యం నయాచే. స్వామి దానం చేయవయ్యా, ఎప్పుడు? రేపో మాపో కాదు, ఇదే దాన సమయం. ఎప్పటికప్పుడు దాన సమయమే, అనుగ్రహానికి టైం లేదు, ఎప్పుడైనా ఇచ్చేయాల్సిందే. అయం దానకాల, ఇదే దానకాలం. మరి దానపాత్రుడు ఎవరయ్యా అంటే నేనే. నువ్వు దానం ఇస్తే పుచ్చుకోవడానికి సిద్ధంగా ఉన్నవాడు నేనే. మరి ఇచ్చేవాడు ఎవడయ్యా? భవానేవ దాత, నువ్వే దాతవి. పో నన్నే అడుగుతా, ఇంకెవరినైనా అడగవా అంటే త్వదన్యం నయాచే, నిన్ను తప్ప ఇంకెవరిని అడగనయ్యా అంటున్నాడు. ఎంత విశేషం చూడండి, త్వదన్యం నయాచే. మరి ఏమిమ్మంటావు? సరే ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నావు, నువ్వు ఉన్నావు పాత్ర పట్టుకుని, మరేమిమ్మంటావు అంటే శంకరాచార్యులు అంటారు, స్థిరాం దేహి భక్తిం భవత్పాద పద్మే కృతార్థోత్మి తస్మాత్ కృపాశీల సింహో. ఏమిస్తావో తెలుసా? నీ పాదపద్మముల మీద స్థిరమైన భక్తిని దానం చేయవయ్యా, దానితో నేను కృతార్థుడిని అయిపోతాను, నాకేమీ అక్కర్లేదు. కృతార్థోస్మి తస్మిన్, స్వామి దానితో నేను కృతార్థుణ్ణి. కృపాశీల శంభో, దాతకుండవలసిన లక్షణం దయ, అది నీ దగ్గర బాగా ఉంది కాబట్టి ఈ దాతగా ఈ దీనుడికి దానం చేయవయ్యా అని అదే అన్నాడు. ఏమిమ్మంటావు అంటే ఇంకేం కావాలయ్యా, కావాల్సింది వచ్చింది. త్వదన్యం నయా చేయి మాట చాలా గొప్ప మాట. నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే అర్థం ఏ వస్తువైనా నిన్నే అడుగుతానని చెప్పడం కాదు. నిన్ను తప్ప ఎవరిని అంటే నిన్ను తప్ప ఏ వస్తువుని అడగను అని అర్థం. అర్థమవుతుంది కదా. నిన్ను తప్ప ఎవరిని అడగను అంటే ఎవడు ఇచ్చినా పుచ్చుకోను, నువ్విస్తే పుచ్చుకుంటాను అనడం కాదు. నాకు నువ్విచ్చే వద్దయ్య, నువ్వే కావాలని చెప్పడం అంట. త్వదన్యం నయాచే అంటే నాకు శివుడే కావాలి అని అర్థం. నువ్వు కావాలయ్యా ఇంకోటి అక్కర్లేదు. త్వదన్యం నయాచే అనే మాటలో అంత విశేషం ఉంది. శివుడే కావాలి అనే మాట మనకు అర్థం కావడం కష్టం. ఎందుకంటే మనం వెళ్ళేటప్పుడే శివుడు ఇంతున్నా శివలింగం, మన కోరికలు మాత్రం అంత ఉంటాయి. అన్ని పెట్టుకెళ్తాం మనం. ఇంకేం మనకు తెలిస్తే శివుడే కావాలనుకునే వాడికి అర్థమవుతుంది. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు, శివుడు నుంచి కావాలనుకునేటువంటి వాడు మామూలు వాడు. శివుడే కావాలనుకునేవాడు భక్తుడు, అలాంటి మహాభక్తుడు గౌతముడు. నాకు నువ్వు తప్ప ఇంకో చింతన ఉందయ్యా, అందుకే నిన్ను చూస్తే అదే పరమలాభం అనుకున్నాను అన్నాడు. కాదయ్యా, ఎంత తపస్సు చేసావు కనబడ్డావు, ఊరికే పోను, ఏదో ఒకటి ఇస్తాను అడగన్నాడు. అంటే సరే, కనబడి ఊరికినే పంపించానని పేరు మా ప్రతిష్ట, నాకు మాత్రం ఎందుకయ్యా, కనబడ్డావు కనుక అడుగుతున్నాను. యది ప్రసన్నో దేవేశ గంగాచ దీయతాం మమ కురు లోకోపకారం హి నమస్తే నమస్తుతే. స్వామి, నాకు గంగనిచ్చి లోకోపకారం చేయన్నాడు. మళ్ళీ అదే కావాలి, ఇంకోటి కాదు. ఆయన కోరికంతా లోకోపకారమే. సరే, వెంటనే ఆయన పిలిచాడు. ఆయన పిలిస్తే రాకుండా ఉంటుందా? ఆయన దేవేరి గంగమ్మ. వెంటనే వచ్చింది తల్లి. స్వామి, ఆజ్ఞ ఏమిటి అన్నది. ఇదిగో మన భక్తుడు పిలుస్తున్నాడు, ఈయన్ని ధరింపజేయు అంటే, సరే, ఋషింతుం పావయిత్వాహం పరివారయుతం ప్రభో గమిష్యామి నిజ స్థానం. నేను శుభ్రంగా కురిసి ఈయన్ని పావనుణ్ణి చేసి వెళ్ళిపోతాను నేను అన్నట్టు. వెంటనే కళ్ళు దిగులు పడిపోయాడు. అమ్మా, నువ్వు వెళ్ళిపోతే ఎలా తల్లి, నువ్వు స్థిరంగా ఉండాలి, మమ్మల్ని అందరినీ ఆదుకోవాలని పిలిచాను. నన్ను పావనుడు, మిమ్మల్ని చూడగానే నేను పావనుణ్ణి అయిపోయాను. లోకం పావనం కావాలమ్మా, అందుకోసం నేను పిలిచాను అని అంటే, అప్పుడు శివుడు చెప్తే వింటుంది తల్లి, అందువల్ల ఆయన చెప్పేట, త్వయా స్థాతవ్యమత్రైవ. భక్తుడు పాపం అంటున్నాడు కదా, ఇక్కడ ఉండన్నట్ట. ఆయన ఆగలేడు పాపం. భక్తుడు ప్రేమతో అడిగితే కాదనలేడు స్వామి. అందువల్లనే వ్రజేద్యావత్ కలిద్యుగ వైవస్వతో మనుర్దేవి హ్యష్టావింశత్తమో భవేత్. 28వ మన్వంతరం పూర్తయ్యే వరకు నువ్వు ప్రవహించిక్కడ అన్నాడు. అంటే ఇప్పుడు మనకి 28వ మన్వంతరం జరుగుతోంది. ఇదే వైవస్వత మన్వంతరం. 28వ మహాయుగం. వైవస్వత మన్వంతరంలో 28వ మహాయుగం ప్రస్తుతం జరుగుతోంది. ఇంకా ఉన్నాయి మరో 34 మహాయుగాలు ఉన్నాయి. మహాయుగం అంటే ఒక యుగానికి 4 యుగాలు కలిస్తే ఒక మహాయుగం. కృతత్రేత ద్వాపర కలియుగములు. అంటే ఈ వైవస్వత మన్వంతరంలో ఇంకా మనం 28 దగ్గర ఉన్నాం. మొత్తం 72 ఉన్నాయి కదా మహాయుగాలు. ఇది పూర్తవ్వాలన్నమాట. అది పూర్తయ్యాక ఈ గంగ వెళ్ళిపోతుందిట. అంతవరకు ప్రవహించు అని చెప్పేట. సరే అని అంగీకరించి, మరి నీ మాట నేను అంగీకరిస్తున్నప్పుడు నా మాట నువ్వు అంగీకరించాలన్నదిట శివుడితో. ఏమిటి అంటే, నువ్వు నాకు మహత్తనివ్వాలి అన్నట. గంగకు మహత్త శివుడిస్తేనే గంగకు మహత్తం.